అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురవో రసికాః భువి భావుకాః. ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో వేదవ్యాసుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క 22 అవతారాలు వర్ణించారు. 22 అవతారాల్లో 21 అవతారాలు అంశావతారాలు. భగవంతుడిలో 16 కళలు ఉంటాయి. ఈ 16 కళల్లో కొన్ని కొన్ని కళలను మాత్రమే స్వీకరించి భూలోకంలో వచ్చిన అవతారాలు 21 అవతారాలు. ఉదాహరణకి మత్స్యావతారంలో స్వామివారి యొక్క దివ్యశక్తి ఒక్క కళారూపంలో మాత్రమే ఉంటుంది, అంటే ఒకటో అంశం మాత్రమే ఉన్నది. 16 × 1 = 116 అన్నమాట. ఆయన పవర్ని ఆయన శక్తిని 1/16 వంతు మాత్రమే స్వీకరించి మత్స్యావతారం ఎత్తాడు. వరాహావతారంలో 3 కళలు ఉన్నాయి. నృసింహావతారంలో 4 కళలు ఉన్నాయి. రామావతారంలో 16 కళలు కించిత్తు న్యూనంగా పెట్టుకున్నాడు. అందుకే రామావతారంలో ఎక్కువ మహిమను ప్రదర్శించలేదు. కానీ కృష్ణుడు అలా కదట, కృష్ణస్తు భగవాన్ స్వయం. సరాసరి భగవంతుడే వచ్చి పడిపోయాడు అక్కడికి. అందుకే కృష్ణావతారంలో అనేక మహిమలు ప్రదర్శించాడు. రాముడు ఒక మర్యాద పురుషోత్తముడిగా ఉత్తమ మానవుడు ఎలా నడుచుకోవాలో అందుకోసం వచ్చిన అవతారం. అందుకని రామావతారంలో ఆయన పరమాత్ముడైనా ఎక్కడ నేను పరమాత్మని చెప్పుకూడదు చూడండి. దేవతలంతా చిట్ట చివరి వచ్చి నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంటే అబ్బే నేనేం విష్ణువుని అని అనుకోవటం లేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నన్ను నేను దశరథపుత్రుడు రాముడనే మానవుడిగా భావిస్తున్నాను, మీరన్న విష్ణువుని కాదన్నాడు. మానవుడిగా భావిస్తేనే ఆయన రావణాసురుడిని చంపగలడు. రావణుడికి మానవుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం లేదు గనక ఆ సర్వాంతర్యామి అలా ఒక లీల చూపించాడు. కానీ కృష్ణావతారంలో అలా కాదు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని సుస్పష్టంగా చెప్పేశాడు ఆయన. అందుకని పరిపూర్ణ అవతారం అన్నారు. కృష్ణావతారాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని లక్షల జన్మలు తపస్సు చెయ్యాలి. అంత తపస్సక్కర్ లేకుండా భక్తితో భాగవతం వింటే ఈ జన్మలో ధరిస్తారు. కాబట్టి కొన్ని లక్షల జన్మల తపస్సు కంటే ఒక్క సప్తాహం గొప్పది ఏది? భాగవత సప్తాహం. ఏమండి మీరు ఏమైనా సొంత పెత్తనంతో చెప్పారా, ఎక్కడన్నా ప్రమాణం ఉందా అని అప్పుడప్పుడు కొంతమంది అడగచ్చు. ప్రతిదానికి ప్రమాణం చూపించమని వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. భాగవతం ప్రారంభంలోనే ఉందది, నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వమునన్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ. సరిగ్గా ప్రారంభంలో భాగవతంలో చెప్పారు, నువ్వు వేయి వేదములు చదివినా, అంటే ఇక్కడ ఇవాళ భూలోకంలో నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగు అనుకుంటున్నారు, కానీ నిజానికి వేదములు అనంతములు, అనంతావై వేదాహ. అందులో ఒక భాగం భూలోకంలో చతుర్వేదములుగా కనపడుతున్నది, కానీ బ్రహ్మలోకంలో బ్రహ్మ దగ్గర ఉన్న వేదములు ఇన్ని అన్ని అని ఎవరూ చెప్పలేరు, కనుకే అనంతావై వేదాహ, వేదములు అనంతములు. అందువల్ల వేలాది వేదములు నిరంతరం పఠించినా మోక్షం వస్తుందని ఎవ్వరం చెప్పలేం. కానీ భాగవతం అనే ఈ వేదం, వేదము యొక్క సారం ఫలము రూపంలో వేదవ్యాసుల వారు అందించిన ఈ సారం భక్తితో శ్రద్ధతో ఒక సప్తాహ దీక్షతో విన్నా చదివినా ఇతరులకు వినిపించినా ముక్తి ఈ జన్మలో వచ్చి తీరుతుందని చెప్పారు. అందుకని భాగవతానికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఇక చిట్ట చివరిగా అన్నీ విడిచిపెట్టి భాగవతాన్ని రాశాడు వేదవ్యాసుల వారు. దానికి గల కారణం తెలిసినా, భాగవతం ఎందుకు మనకు మోక్షం ఇస్తుందో తెలిసినా, ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ విభూతులు ఉన్నాయి. విభూతి అంటే మహిమ, ఆయన ప్రదర్శించిన మహామహిమలు, ఆయన చూపించిన లీలలు. గురువుగా శిష్యుణ్ణి ఎలా స్వీకరించాలి, పరమాత్మగా జీవుణ్ణి ఎలా స్వీకరించాలి అని లోకానికి అందించిన సందేశం ఉంది. అందువల్ల భాగవతం అత్యంత పవిత్రమైనది, మధురమైన భక్తితో కూడినది. భాగవతం అంటే ఎన్ని రకాలైన రూపాలు చూపించాడు, ఎన్ని రకాలైన లీలలు చూపించాడు. అటువంటి స్వామివారు పూతనా సంహారం చేసిన తర్వాత ఒకనాడు బోర్లా పడ్డాడు ఆయన. చిన్నపిల్లలకి బోర్లా పడ్డం అనేది సహజం కదా, పుడతారు, ఆవులు ఇస్తారు, క్రమంగా ఏదో ఒకనాడు బోర్లా పడతారు. స్వామికి మనకి తేడా ఉంది, మనం పడేది బొక్క బోర్లా, కానీ ఆయన అలా కాదు. ఆయన బోర్లా పడితే లోకానికి కూడా ఊరడింపు వస్తుందిట, లోకాన్ని రక్షించడం కోసం బోర్లా పడ్డాడు ఆయన. సరిగ్గా జన్మ నక్షత్రం నాడు పడ్డట వెళ్ళి ఆయన. శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రం అష్టమి నాడు శ్రావణ మాసంలో, అది కూడా కృష్ణపక్షంలో అర్ధరాత్రి పుట్టాడు. మళ్ళీ 27 రోజుల తర్వాత అదే రోహిణీ నక్షత్రం వచ్చింది. ఈ నక్షత్రం రోజున జన్మ నక్షత్రం నాడు ఒదికిలబడ్డాడు ఆయన. బాలకుండు ఒదికిలబడనేర్చేనని జన్మ నక్షత్రమందొక్కనాడు అన్నారు భాగవతంలో. ఈ జన్మ నక్షత్రం నాడు ఈయన బోర్లా పడగానే వెంటనే యశోద, మా అబ్బాయి బోర్లా పడ్డాడండోయ్, బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టడం అని ఒక ఆచారం ఉంది, నేను ఈ పేరెంటని చేస్తానని సంకల్పించింది. అసలు పిల్లలకి ఎన్ని రకాలైన పేరెంటాలు చేసేవారో పూర్వం, బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టేవారు, అడుగులు వేస్తే అరిసెలు పంచిపెట్టేవారు, పాకితే పాకుండలు పంచిపెట్టేవారు. ఇప్పుడు ఏ ఉండలు లేవు, అన్నిటికీ బుడగలు కట్టడం, కొవ్వొత్తులు ఆర్పడం, బుడగలు పగలగొట్టడం, ఈ జీవితం బుడగ కింద పగిలిపోవడం. దరిద్రం ఈ బుడగలు పగలగొట్టడం ఏంటంటే కర్మ కాకపోతే అసలు మన బతికే గాలిబుడగ, గాలిబుడగ జీవితం అని ఓ పాట అందుకే రాశాడు. ఈ బుడగలకి సరిపోక మళ్ళీ కొత్త బుడగలు ఒకటి. అందువల్ల ఇక మీద నేనా పిల్లలు కాస్త బోర్లా పడితే చక్కగా బొబ్బట్లు చేయించండి. బొబ్బట్లు కూడా మంచి ఏ విధమైన కల్తీ లేనటువంటి శనగపప్పుతో చేయించండి. ఆ శనగపప్పు మైదాపిండి కొంతమంది గోధుమ పిండితో కూడా చేయిస్తారు. 27 తక్కువ కాకుండా బొబ్బట్లు చేయించాలట. ముందు పిల్లవాడికేమో తలంటు స్నానం చేయించాలి బోర్లా పడగానే, పిల్లవాడైనా పిల్లైనా. ఆ తర్వాత సాంబ్రాణిది పెట్టి నుదుటి కస్తూరి తిలకం పెట్టి ఈ బాబునో పాపనో ఉయ్యాల్లో పడుకోబెట్టాలి. ఆ తర్వాత ఉయ్యాల్లోంచి వాడిని తీసుకొచ్చే లోపు అక్కడ పెద్ద పెద్ద బొబ్బట్లు ఒక 27 చేయించాలి. ఈ బొబ్బట్లన్నీ ఒక పెద్ద అరిటాకు మీద వేయించాలి. ఒక్క అరిటాకు సరిపోతే 4-5 అరిటాకులు పక్కన పెట్టండి, అరిటాకుల మీద వేయండి. నేతి బొబ్బట్లు చేయించండి. మళ్ళీ డాల్డా బొబ్బట్లు అయితే కృష్ణుడికి గొంతుకు పోతుంది. నూనెతోటి చెత్తతో కాకుండా కష్టపడి ఇంట్లో తయారు చేసినటువంటి ఆవు నేతితో బొబ్బట్లు తయారు చేసి ఆ బొబ్బట్లు అలా పరిచి దాని మీద ఈ బాలుని పడుకోబెట్టాలి. మళ్ళీ పడుకోబెట్టే ముందు ఈ బొబ్బట్లు కాస్త చల్లార్చండి, లేకపోతే వేడి బొబ్బట్టు మీద కనుక పిల్లవాడు పడుకుంటే వాడు బొబ్బలు పెడతాడు, పొట్టంతా బొబ్బలు వస్తాయి. అందుకని చక్క చల్లారాక ఈ నేతి దాని మీద ఒక్క క్షణం పడుకోబెట్టి తీసేయాలి. ఎక్కువసేపు పడుకోబెడితే ఈ నెయ్యి బదులుగా బాబుగారు వేరే నెయ్యి పోస్తారు. అందుకని తక్షణం తీసేయాలట. తీసి మళ్ళీ వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ బొబ్బట్లు అందరికీ పంచిపెట్టాలి. ఆ మధ్యన ఒక ఆవిడ, గురువుగారండి మా పిల్లని బొబ్బట్టు మీద పడుకోబెట్టానంటే నా నెయ్యి నేతి బొబ్బట్టు అంటే పట్టుకొచ్చింది. ఈ బొబ్బట్టు తీసుకెళ్ళి పక్కవాడికి ఇచ్చాను, వాడు తిని ఉప్పగం ఉందేమిటండి అంటాడు. ఆ నేతిలో ఏదో ఉప్పేసి ఉంటారులే అని సత్యం. కానీ అసలు విషయం తెలిస్తే ఇక వాడి జీవితంలో తెలియడు. కానీ నిజంగా పరమాత్ముడు శ్రీకృష్ణుడే కనుక మనకు అవకాశం ఇస్తేనా మన జన్మ ధన్యం కదటండి. ఇంక అంతకంటే యోగం ఉందా? ఇప్పుడు ఆ పరమాత్మకి స్నానం చేయించి శుభ్రంగా ఆ బొబ్బట్లు పరిచి దాని మీద పడుకోబెట్టి ఆ తర్వాత ఆయనకి పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఈ బొబ్బట్లు అందరికీ పంచిపెట్టి వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు పూస్తూ కుంకుమ బొట్టు పెడుతూ వాళ్ళందరికీ కావలసిన చీరలు జాకెట్లు ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చి ఆఖరిని భోజనాలు పెట్టడం మొదలుపెట్టింది. ఈ విధంగా వారందరికీ వస్త్రాలు జాకెట్లు గాజులు ఇవన్నీ ఇచ్చి భోజనాలు పెట్టి హడావిడిలో ఉయ్యాల్లో పడుకున్న కృష్ణుని మర్చిపోయింది ఆవిడ. ఇక్కడే ఒక గొప్ప సూచన చేశారు వ్యాసుల వారు. నిజానికి ఈ పేరంటం ఎవరి కోసం పెట్టారు? కృష్ణుడి కోసం. కానీ ప్రస్తుతం అందరూ కృష్ణుని మర్చిపోయారు. అసలు కృష్ణుడి కోసం చేసిన పేరంటంలో కృష్ణుని మర్చిపోయి ఎంతసేపు గాజులు వెయ్యడం, చీరలు పంచిపెట్టడం, బొట్లు పెట్టడం, భోజనాలు పెట్టడం, వచ్చిన వాళ్ళందరినీ అక్కయ్య బాగున్నావా, పొద్దున్న టిఫిన్ చేసి వచ్చావా, ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశానని మా ఇంట్లో తిండి ఎక్కువ తినడం మానేవు సుమా అని పైకి నోటితోని లోపల దిక్కుమారి తెగ తినేస్తుందేమో అనుకుంటారు కొందరు. ఇలాంటి కబుర్లతోటి ఈ కుర్రవాణ్ణి మర్చిపోకూడదట. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు వ్రతం మీద దృష్టి ఉండాలి. కానీ అసలు వ్రతం చేయించే పురోహితుడు పాప ఆయన ధ్యాయామి అంటే వీడ వచ్చిన వాడిని రెండు 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 అనడం, వాళ్ళు ఇచ్చే కానుకల మీద దృష్టి పెట్టడం. ఎక్కువ చోట్ల అలాగే ఉంటుందండి బాబు. విసుగొచ్చేస్తున్నమాట, పెళ్ళయ్యాక ఈ వ్రతం చేసుకుంటారా పాప, పిల్లలు ఇద్దరు చేసుకుంటే ఇక ఒకటి తర్వాత ఒకటి వ్రతం మధ్యలో వస్తారనమాట. ఇదిగో ఈయన బావగారు, ఆయన పెద్ద బావగారు, ఆయన జావగారు, ఈయన నీ మొహం గారు అని వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తూ అసలు వ్రతం చేయనివరే. అందుకే వ్రతం అయ్యేదాకా ఈ పిల్లలకి ఎవరిని పరిచయం చేయకండి. మనకు ఆ పరమాత్మ ముఖ్యం. ఈ తక్కిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కొంచెం ఆలస్యంగా వస్తారు, వాళ్ళని పరిచయం చేద్దాం, వాళ్ళు ఎలాగో కానుకలు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు మనం పుచ్చుకున్నా పుచ్చుకోకపోయినా అక్కడ పెట్టిపోతారు, మనకి ఏం నష్టం లేదు. దేనికోసం మనం చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టాలి, నారాయణుని మీద దృష్టి పెట్టాలి. ఈ నరుడి మీద ఎందుకు మనకి ఈ ఫంక్షన్ అంటే ఆడంబరమా? నాకేదో డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, పదవి ఉందని దానికోసం ఫంక్షన్ చేయకూడదు. చేసే ఫంక్షన్ చిత్తశుద్ధితో చెయ్యాలి. ఇది నేను చెప్పడం కాదు, శాస్త్రములు అలా చెబుతున్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడి కోసం చేసిన పేరంటంలో ఆయనని మరిచిపోయి తక్కిన వాటి మీద దృష్టి పెట్టారు వాడు. నిజానికి యశోదకి కృష్ణుడు అంటే ప్రాణమే, అయినా ఒక క్షణం మరిచిపోయిందిట. దానికి గల కారణం చెప్పారు, జనని కొడుకు మరచే సంభ్రమమున, హడావుడిలో మరిచిపోయింది ఆవిడ. ఎంత హడావుడున్నా మర్చిపోకూడదు, మర్చిపోయింది. అదే కాలప్రభావం అంటే ఆ మరపు పరమాత్మ యొక్క మాయ. ఒక్కొక్కప్పుడు ఇంట్లో గురువుగారిని పెట్టుకుని 7 రోజులు ఆయన మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన మర్చిపోయి ఇంట్లో అందరూ ఇడ్లీలు తిన్నారు, అట్లు తిన్నారు, కానీ గురువుగారికి ఇచ్చారు లేదు మర్చిపోయారు. అప్పుడప్పుడు అరుదుగా అలాంటివి తగులుతూ ఉంటే అమ్మాయి అనిపిస్తుంది మాకు కూడా ఉపవాసం ఉండే అవకాశం ఎప్పుడో ఒకప్పుడు ఉండాలి కదా. మరి ఏ రోజు భక్తులు ఈ గురువుగారిని మర్చిపోతే ఆ రోజు ఆయనకి ఏకాదశి. ఆ అవకాశం ఒంగోలు వాళ్ళు మాత్రం మాట వరసగానే ఒకటిస్తారేమంటే అస్సలు ఇవ్వడం లేదు నాకు. నిత్యం ఏకాదశిగా ద్వాదశ అవుతుంది, దాంతో కొంచెం కష్టంగా ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కృష్ణుడిని మరిచిపోయింది. ఇంతలో కృష్ణుడు నిద్రపోతున్నవాడు లేచాడు. ఆయన ఈ లీల ఎందుకు చేశాడు? భాగవతంలో కేవలం ఒక్క బండి అని అన్నారు, కానీ గర్గ భాగవతంలో గర్గాచార్యులు వారు రాసిన భాగవతంలో మాత్రం ఏమన్నారో తెలుసిన, శకటాసురుడు అని ఒకడు ఉన్నాడు. వాడు బండి రూపంలో ఉండే రాక్షసుడు. వాడు పోతనకి తమ్ముడు, కంసునికి అనుయాయి. ఆ శకటాసురుణ్ణి చిన్నపిల్లల్ని చంపడానికి కంసుడు పంపాడు. వాడు అప్పటికి 4 రోజుల క్రితం ఆ ఊరు వచ్చాడు. వాడికి ఊళ్ళో కృష్ణుడి గురించి తెలిసింది. పోతనని కృష్ణుడు చిన్నప్పుడే చంపాడనే వార్త వాడి చెవిలో పడింది. దాంతో వాడు ఒక బండి రూపంతో ఆ ఇంట్లోకి వచ్చాడు. ఏదో బండి అనుకున్నారు తప్ప ఎక్కడి నుంచి వచ్చిందో పట్టించుకోకుండా ఆ బండిని ఇంట్లో పెట్టారట నందాదులు. ఆ బండి మీద కుండలు పెట్టారు, పాలు పెరుగు మొదలైనవి పెట్టారు. ఇవి కంసుడికి ఇవ్వడానికి కోసం సిద్ధం చేశారు వాళ్ళు. అదిగో ఆ బండి రూపంలో ఉన్న శకటాసురుడు శ్రీకృష్ణుడు నిద్రపోతున్న ఉయ్యాల దగ్గరికి మెల్లిమెల్లిగా పాక్కుంటూ రావడం మొదలెట్టాడు. వాణ్ణి సంహరించడం కోసమే కృష్ణుడు తల్లి తనను మరిచిపోయేలా చేసుకున్నట్ట. ఇప్పుడు తల్లి మరిచిపోయిన తర్వాత ఈ బండి దగ్గరికి వస్తుంటే ఈ నిద్రపోతున్నాయన ఓరకంట చూశాడు. నిదురించిన శిశువా కొని కిదుకుచు చనుగోరి కెరలి కెసల ఎవెల్ల సమృదు చక్ర చేప రేఖాస్పద పదమున తన్నె నొక్క బండిన్ దండిన్. నిద్రపోతున్న కృష్ణుడు అప్పుడే వెలుకు తెచ్చుకున్నట్టుగా నటించాడు. చన్నుబాల కోసం ఏడ్చాడు, అటు ఇటు నీలిగాడు, బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు, అమాంతంగా ఎడమకాలెత్తాడు. ఆ ఎడమకాలు ఎటువంటిది, చిగురుటాకులో ఉందట. అప్పుడే పుట్టిన ఆకు ఎలా ఉంటుందో ఆ ఆకువలే కోమలముగా ఎర్రగా ఉన్నది. అటువంటి మృదువైన పాదం ఎత్తి దగ్గర కంట వస్తున్న బండిని ఒక్క తన్ను తన్నాడు. బలంగా తన్నట్టు పైగా బండిన్ దండిన్ అన్నారు. దండి అంటే సామర్థ్యం, బలంగా తన్నాడనమాట. ఎగిరి ఎడంకాలతో ఒక్క తన్ను తన్నాడు ఆ బండిని. నిజానికి ఒక బుల్లి బాబు, ఇంత చేసి 27 రోజుల బాబు కాలితో బండిని తన్నితే కాలికి ఎంత దెబ్బ తగలాలి. కానీ స్వామివారు పాదం ఎత్తి ఒక్క తన్ను తనగానే ఆ బండి రివ్వున పైకి లేచిపోయింది. పైగా ఆ పాదం కూడా మామూలు పాదం కాదట. శ్రీకృష్ణుడి అరికాల్లో శంఖం, చక్రం, ధనుస్సు, అంకుశం, గద ఇలాంటి శుభచిహ్నములు ఉంటాయి. ఎవరైనా చిన్నపిల్లల అరికాల్లో ఈ శంఖ చక్రాలు కనబడ్డాయంటే అతడు నారాయణాంశ స్వరూపుడు. పగుళ్ళు కనబడ్డాయంటే భూలోకంలో ఉండే మామూలు మానవుడు అని గ్రహించాలి. ఈ పరమాత్ముడు అటువంటి చిహ్నములు కలిగిన పాదముతో బండిని తండగానే ఆ బండి రువ్వున పైకి లేచిపోయింది. 8 మైళ్ళు పైకి ఎగిరి గిరికీలు కొడుతూ గింగిరాలు తిరుగుతూ అక్కడి నుంచి కిందకి డామ్ అనే శబ్దంతో పడిపోయింది. పడిపోవడంతో దాని చక్రాలు విరిగిపోయాయి, ఇరుసు విరిగిపోయింది, సమస్తం ధ్వంసమైపోయింది. అందులో ఉన్న కొండలు నేల మీద పడి పగిలిపోయాయి. మొత్తం అందులో ఉన్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వ్యర్థమైపోయాయి. ఆ బండి పైనుంచి కింద పడ్డంతో వచ్చిన శబ్దం ఉందే, కొండ పగలడం వల్ల వచ్చేంత గొప్ప శబ్దం వచ్చేదట. ఒక కొండ పగిలిపోతే ఎంత శబ్దం వస్తుంది, అటువంటి శబ్దం ఓ ఢామ్ అనే శబ్దం పుట్టింది. ఆ మహాశబ్దానికి వణికిపోయారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా. ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం అని ఎక్కడో పేరంటంలో ఉన్న యశోద, రోహిణి, ఇంకా ఎక్కడో భోజనాల విషయాలు చూసుకుంటున్న నందాదులు పరుగు పరుగును వచ్చారు. వాళ్ళకి ఎదురుగుండా ఉయ్యాల, ఉయ్యాల్లో కేర కేరమని గొక్కపట్టి పాల కోసం ఏడుస్తున్న కృష్ణుడు, ఆ కృష్ణుడున్న ఉయ్యాలకి పక్కనే ముక్కలు ముక్కలైపోయి చల్లా చెదరైన పదార్థములతో ఉన్న బండి కనబడ్డాయి. దాంతో వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని, ఇంత పెద్ద బండి ఎలా ముక్కలైపోయింది, పైకి ఎగిరి కింద పడితే తప్ప ఈ బండి ముక్కలవ్వదు, పైకి ఎగిరి కింద పడాలంటే దానికి ఏదో కారణం ఉండాలి, మిన్ను నాకు ఊరక ఎగయ్యదు, తన్న సమర్థుండు కాడు తల్పకతుండి చిన్ని కుమారుడు తేరే విన్ననువున నెగసేది ఈ విధమెట్టిదియో. పైకి బండి ఎగరాలంటే అంత తేలికగా ఎగరదే బండి. ఒక బండి ఇంత బరువైన బండి, ఇంత పెద్ద బండి ఆకాశంలోకి ఎగరాలంటే దానికి ఏదో ఒక నిమిత్తం ఉండాలి, ఎవడో విసిరి ఉండాలి, ఎవడో ఒకటి తన్ని ఉండాలి. ఇక్కడ తన్నడానికి ఎవరూ లేరు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు తప్ప. ఉయ్యాల్లో ఉన్న ఈ బాలుడు, ఈ స్వల్ప బాలుడు ఎంత కోమలంగా ఉన్నవాడు, దాన్ని తన్నలేడు, తన్నినా బండి పైకి లేవదు. మరి ఎలా లేచింది ఈ బండి, ఏ కారణంతో బండి పైకి ఎగిరి కింద బండి ముక్కలయ్యిందో అని అందరూ తలలు పట్టుకుని ఆలోచించడం మొదలెట్టారు. మరికొంతమంది అన్నారు, ఈ మధ్యన మన రేపల్లెకి అరిష్టాలు పట్టుకున్నాయి, ఏం జరిగిందో తెలియదు కానీ ఆ మధ్యన ఒక రాక్షసు వచ్చింది, దాని పాపాన అదే పోయింది, దేవుడు దేవల్ల మన కృష్ణుడు మనకి దక్కాడు, మళ్ళీ ఈనాడు బండి వచ్చింది, బండి కింద పడి పగిలిపోయింది. ఆ పడింది ఏదో పడింది దూరంగా, కానీ నిజంగా ఏ కాడియో లేక చక్రమో, ఆ చక్రం చుట్టూ ఉన్న ఇనప బద్దీయో ఉయ్యాల్లో పడుంటే పిల్లవాడు ఏమయ్యేవాడు. ఆ పరమాత్ముడు నారాయణుడు ఉన్నాడు నాయన, మనల్ని రక్షిస్తున్నాడని కొందరు అన్నారట. ఇంతలో అక్కడ ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు అక్కడికి వచ్చారు. కొంతమంది చిన్నపిల్లలు ఇందాకటి నుంచి దూరంగానే ఆడుకుంటున్నారట, ఏదో బంతి ఆడుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు. ఆ బంతి ఆడుకున్న వాళ్ళు కృష్ణుడు ఏడుస్తూ ఉండడం చూశారు. శ్రీకృష్ణుడు ఏడవడం, కాలెత్తి బండి తన్నడం, బండి పైకి లేచి కింద పడ్డం, ఇదంతా బంతి ఆట ఆడుకుంటూ దూరంగానే ఉండి చూసిన పిల్లలంతా పరుగు పరుగున అక్కడికి వచ్చి, నంద, యశోద, మేము ఒక విచిత్ర దృశ్యం చూసాం. ఈ పిల్లవాడు ఇందాక పాల కోసం ఏడ్చాడు, ఏడుస్తూ ఈ బండిని తన్నాడు. ఆ బండి కూడా దూరంగా ఉన్నది, పాక్కుంటూ పాక్కుంటూ నెమ్మదిగా వచ్చిందండి ఉయ్యాల దగ్గరికి. అప్పుడు కృష్ణుడే ఎడంకాలతో ఒక తన్ను తన్నాడు. ఈ బండి పైకి లేచి కింద పడి ముక్కలైపోయిందని చెప్పారట. అసలు మూర్ఖులు సహస్రం ఉంటే పండితులు కొద్దిమంది ఉంటారు. అందువల్ల అలాంటి అజ్ఞానులు కొంతమంది నమ్మలేని వాళ్ళు అన్నారట, బాలుండెక్కడ బండి ఎక్కడ నభోభాగం బుపై చేర్పడం కాలందన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి ఈ జడ్దు పల్కే లోకం బునైన చెప్పబడునే ఏ చందమోగా కయం చాలా పిలుచుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరంతటన్. ఈ కొంతమంది పెద్దలు బాగా పండితులు అనుకున్నవాళ్ళు మహావిజ్ఞానులు వాళ్ళు అన్నారు, ఇంత పిల్లాడేమిటి, ఇంత పెద్ద బండిని పట్టుకుని కాలితో తన్నడం ఏమిటి, బండి పైకి ఎగరడం ఏమిటి, కింద పడి ముక్కలవ్వడం ఏమిటి, ఇదంతా ఒట్టి అబద్ధం, ట్రాష్, ఇదంతా శుద్ధ అబద్ధం, అది మామూలు అబద్ధం కాదు. ఈ ఆడుకునే పిల్లలు అబద్ధం ఆడుతున్నారు, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. లేకపోతే ఇలాంటి పనికిమాలిన కబుర్లు ఎవరన్నా చెబితే నమ్ముతారా? నమ్మితే మాత్రం దాన్ని కళ్ళారా చూడకుండా ప్రచారం చేస్తారా? అసలు ఇటువంటివి ఈ చరాచర జగత్తులో జరగవు. బండి పైకి లేవడానికి ఏదో కారణం ఉంటుంది తప్ప అది పగలడానికి ఇంకేదో కారణం ఉంది. బహుశా పుచ్చిపోయిన బండి అయి ఉంటుంది, అదే పటక్కన పగిలి ఉంటుంది. అంతేగాని పిల్లవాడు తన్నాలేదు, అది పైకి ఎగరలేదు, ముక్కలవ్వలేదు, ఏమో ఎలా పగిలిందో, దానికి కారణం ఏదో ఉంటుంది, ఏదో హేతువాదం ఉంది దీనికి అని కొంతమంది నమ్మకుండా కొట్టి పారేశాడు. ఒక్క నందుడు మాత్రం ఏదో కారణం బలంగా ఉండనే ఉంది, ఇక్కడ మా వసుదేవుడు చెప్పాడు ఈ ఊళ్ళో కొన్ని ఉత్పాతములు పుడతాయని అన్నట్టే అవుతోంది, ఈ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకుందామనుకుని వెంటనే అతన్ని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి కృష్ణుడికి మళ్ళీ బొట్లు పెట్టి గోమూత్రం గోమయం వంటి కలిది ఆవు తోక చుట్టూతా తిప్పి ఆ తర్వాత ఉయ్యాల్లో పడుకోబెట్టారు. అప్పుడు యశోద అంది, నాయన ఎంత గొప్ప పేరంటని నీ కోసం చేసి నిన్ను మర్చిపోయానరా, నన్ను క్షమించు నాయన, ఇంకెప్పుడు ఎంత పేరంటం జరిగినా నిన్ను మాత్రం వదలనే, అయ్యయ్యయ్యో ఎంత అన్యాయం జరిగింది, ఆ దరిద్రపు బండి వచ్చి నీ మీద పడి ఉంటే నువ్వు ఏమైపోయేవాడివి, నువ్వేదన్నా అయిపోతే నేనేమయ్యేదాన్ని అని తల జాగ్రత్తగా నిమిరింది. కృష్ణుడికి పుట్టుకతో గిరదాల జుట్టు ఒత్తుగా ఉండేదిట, అందుకని ఆ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఆ మెత్తగా ఉన్న తల దువ్వుతూ అలసితివి కదన్నా ఆ కొంటివి కదన్నా మంచి అన్న ఏడుపు మానుమల్నా, అలసిపోయావా, బాగా ఆకలి వేసిందా, నా మంచి బాబువు కదా, చిన్నారి బాబువు కదా, ఏడుపు మాని నేను పాలిస్తాను తాగి గాఢంగా నిద్రపోయే అని దగ్గరకు తీసుకుని కడుపారా పాలిచ్చి ఆ పిల్లవాడిని మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల దగ్గర కాసేపు నారాయణ స్మరణ చేసుకుని, నారాయణ నీ పాదపద్మాలని భక్తితో నమ్ముకుని మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించు, మా అబ్బాయికి ఏ గండం లేకుండా కాపాడితే నీకు ఎప్పుడో ఒకప్పుడు అరడగన టెంకాయలు కొడతానని మొక్కుకుని కృష్ణుడు ఉన్న ఉయ్యాలు ఊపి లోపలికి వెళ్ళిపోయిందిట.